రాముడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన నారాయణపురాన్ని పరిపాలిస్తున్నాడు, ఆయనే నీ తండ్రి. ఆ మానవ మహారాజు గారికి నాగకన్యనైన నాకు నువ్వు జన్మించావు. ఇప్పటికే 8 ఏళ్ళు నీకు వచ్చాయి. నువ్వు ఇటు పూర్తిగా నాగజాతి వాడివి కాదు, అటు పూర్తిగా మానవ జాతి వాడివి కాదు. కాబట్టి ఈ నాగలోకంలో నువ్వు ఎక్కువ కాలం ఉండలేవు. నీవు భూలోకానికి వెళ్ళి మీ తండ్రి గారి దగ్గర చేరు. మీ తండ్రి ఇదిగో ఈ ఉంగరం నీ వేలికి పెట్టమన్నాడు. ఈ ఉంగరం నువ్వు ఆయనకి చూపిస్తే నిన్ను గుర్తిస్తాడు, గౌరవిస్తాడు. ఇక తక్షణం నీ తండ్రి దగ్గరికి పో అన్నది. తల్లికి ఆ నాగకన్యకి నమస్కరించి ఈ కుర్రవాడు మహావేగంగా భూలోకానికి వచ్చి, నాగశక్తి ఆయనలో ఉంది గనక కీకారణ్యంలో క్రూర మృగాల మధ్య సర్పాల మధ్య ఏ భయంగా లేకుండా భయం లేకుండా సుధర్మ మహారాజు గారు సభలో ఉండగా, కొలువులో ఉండగా, సింహాసనం మీద ఉండగా అక్కడికి చేరాడు. ఇటు నాగజాతికి మానవ జాతికి కలిపి సంపర్కం వల్ల జన్మించినటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళకి సర్ప భయాలు ఉండవు, క్రూర మృగాల భయాలు ఉండవు. అందువల్ల ఆయన హాయిగా అరణ్య ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి తండ్రికి నమస్కరించాడు. అసలు ఈ కుర్రవాడు సభలోకి వస్తూ ఉంటే కాపలవాడు కూడా ఆపలేదట. ఎందుకు ఆ కుర్రవాడు చూస్తే అందరికీ అంత ముచ్చట అనిపించింది. కొంతమంది పిల్లలు వస్తూ ఉంటే 8 సంవత్సరాల పిల్లలు, వాళ్ళ ముఖంలో ఉన్న వర్చస్సు లేక వాళ్ళ సౌందర్యం ఆకర్షిస్తాయి. కొంతమంది పిల్లలు వస్తుంటే అసహ్యంగా లేగండి అంటామా. అందువల్ల ముఖానికి కొన్ని శక్తులు ఉంటాయి. ఎవడి ముఖానికి ఏ విధమైన శక్తి భగవంతుడు ఇస్తాడో తెలియదు కదా. ఒక్కొక్కడు చూస్తే కొట్టబుద్ధి వేస్తుంది, ఒక్కొక్కడు చూస్తే పెట్టబుద్ధి వేస్తుందో సామెత ఉంది. ఈ కుర్రవాడు రాగానే అందరూ అందుకనే లోపలికి వదిలేరు. ఈయన కూడా తండ్రికి నమస్కరించాడు. అప్పుడు ఆయన ఈ కుర్రవాడిని చూచి, బాలక నాకు నమస్కరించిన నీవెవరివి, ఎందుకో తెలియదు నిన్ను చూస్తే దగ్గరికి తీసుకోవాలి, ప్రేమించాలి, లాలించాలి అనే ఒక ఊహ కలుగుతోంది. మనస్సు చెబుతుంది ఈ వ్యక్తి నావాడు అని. కొంతమంది వ్యక్తులు చూడగానే వాళ్లతో మనకి ఏదో పరిచయం ఉన్నట్టుగా, ఆత్మీయ బంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే నిన్ను గురించి అడుగుతాను, నీ తల్లిదండ్రులు ఎవరు అని అడగ, మహారాజా నాగకన్య పాతాళ లోకంలో ఉండే ఒక శక్తివంతురాలైన నాగకన్య నా తల్లి, సుధర్ముడను ఒక మహారాజు గారు మా తండ్రి. ఆయన ఎదుర్కొంటూ కూర్చుంటే, నువ్వే మా తండ్రి వల్ల, సుధర్ముడను ఒక రాజుగారు మా తండ్రి, నాగకన్య మా తల్లి, సుధర్ముడే నా తండ్రి అనడానికి ఆనవాలిది అని ఉంగరం చూపించాట. వాడు చాలా మేధావి. ఎవరని అడుగుతామే, నువ్వేగా మా తండ్రివి అనలేదు. సుధర్ముడని ఒక రాజుగారు ఉన్నారు, ఆయన మా తండ్రి, నాగకన్య మా తల్లి, దానికి జ్ఞాపిక ఈ ఉంగరం అనగానే ఆయన ముద్రికను చూచి పొంగిపోయి వాడిని కౌగిలించుకుని తొడ మీద కూర్చోబెట్టుకుని, నీకు తొండమారుడు అనే పేరు అమ్మ నిర్ణయించింది, నేను పెడుతున్నాను అదే పేరు అని తొండమారుడనే పేరు పెట్టాడు. ఉపనయనం చేశాడు, ఆదరించాడు, ఆకాశరాజుని పిలిచాడు. ఇతడు నీ తమ్ముడు, అనుక్షణం ఇతడు నీవు కలిసి ఉండండి. ఇద్దరు భిన్నోదరులు, అంటే తల్లులు వేరు అయినా ఏకోదరుల్లా మెలగండి. ఒకే తల్లి కడుపులో నుంచి పుట్టిన వాళ్ళు ఎంత ఐకమత్యంతో ఉంటారో మీరిద్దరూ కూడా అంతే ఐకమత్యంతో ఉండండి అని చెప్పి, కొంతకాలం పోయాక తొండమారుడు కొంచెం వయస్సులోకి వచ్చాక ఈయనకి ఇక కాలం వెళ్ళిపోతుందని తెలుసు గనక ఆకాశరాజుని మహారాజుగా, తొండమారుని యువరాజుగా చేసి వారిద్దరినీ రాజ్య పట్టాభిషిక్తులు చేశాక బాధ్యత అంతా వాళ్ళకి అప్పగించి అరణ్యానికి వెళ్ళి అక్కడే వానప్రస్థాశ్రమంలో తపస్సు చేసుకుని ముక్తి పొందాడు. నిజంగానే ఆకాశరాజు తొండమారుడు సొంత అన్నదమ్ములు కూడా మెలగనంత ప్రేమతో మెలిగారటండి. కొన్ని చోట్ల అన్నదమ్ములు కూడా కొట్టుకు తెచ్చిపోతూ ఉంటారు కదా, ఆస్తుల కోసం కోర్టులకు వెళ్ళి 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 ఇటు ఆస్తి పోగొట్టుకుని శాంతి పోగొట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ కలియుగంలో. అటువంటి వాళ్ళని చూస్తే కౌరవ పాండవుల్లా కనపడతారు, కానీ వీళ్ళు అలా లేరట. ఏ కోదరులకు కూడా లభించనంత ఐకమత్యం వారిద్దరికీ లభించింది. అంత ప్రేమగా మెలిగారు, జ్ఞానంతో ఉన్నారు. ఇద్దరూ నారాయణ పరాయణులే, ఇద్దరికీ వివాహాలు అయ్యాయి. ఈ జ్యేష్ఠుడు ఆకాశరాజుకి ఎప్పటికీ సంతానం మాత్రం కలగలేదు. నిజానికి ఇతనికంటే అతడు చాలా పెద్దవాడు, దాదాపు 16 ఏళ్ళు తేడా ఉంది అన్నగారికి తమ్ముడికి మధ్యలో. తమ్ముడికి 20 ఏళ్ళు వస్తున్నాయి, ఈయనకి 36 ఏళ్ళు వస్తున్నాయి. అయినా ఈయనకి సంతానం లేదు, ఆయనకి సంతానం లేదు. దాంతో ఆ కొనాడు ఆయన చింతాక్రాంతుడు అయిపోయాడు. నాకు సంతానం ఎందుకు వల్ల కలగడం లేదు, ఏదో పాపం చేసిన వాడికి కానీ లేదా రుణానుబంధము లేనివానికి కానీ సంతానం కలగదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. నేనేం పాపం చేశాను లేక ఎందుకు రుణం లేదు అనుకుంటూ ఉంటే ఆయన అదృష్టవశాత్తు దేవగురుడు బృహస్పతి భూలోకానికి వచ్చాడు. పిలిచినా అంత తేలికగా రాని బృహస్పతి గురువుగారు దేవగురువు తనయంత తాను అక్కడికి వచ్చాడట. ఆయన, మహారాజా నీ గురించి స్వర్గంలో గొప్పగా విన్నాను. ఏమని విన్నానో తెలుసా? ఆకాశ నామాతు మహాన్ రాజా భూతు సార్వభౌమక ఏకదారవ్రతో రాజా ధరణీ సక్త చేతన. స్వర్గంలో నీ గురించి నారదుడి వంటి వాళ్ళు చెబుతూ ఉంటే విన్నాను. ఏమని? ఆకాశరాజు అని పేరు కలిగిన ఒక మహారాజు ఉన్నాడు. అతడు సార్వభౌమ లక్షణాలు కలిగిన వాడు. ఈ భూమండలాన్ని చక్రవర్తిగా పరిపాలిస్తున్నాడు. కానీ ఆ మహారాజు గారి దగ్గర ఎవరి దగ్గర లేని గొప్పతనం ఒకటి ఉన్నది. కలియుగంలో సామాన్య మానవులు కానీ ఏమి ఉండదు. రాముడి తర్వాత మళ్ళీ అలాంటి వాడు అయినా ఏకదారవ్రత, ఏకపత్ని వ్రతుడైన, ఒకే భార్య తప్ప ఈ జన్మలో నాకు రెండవ భార్య లేదు అని భీష్మించుకున్నాడు. ఆయన పూర్వజన్మలో ఆ కుంతల వెంటబడ్డ పాపం ఒకటి ఉంది కదండి, అందుకే ఆయన పశ్చాత్తాపంతో శరీరం విడిచిపెడుతూ భవిష్యత్తులో ఏకపత్ని వృతుండి పరమధర్మంతో మెలగాలి అనుకున్నట్టు, అందుకే ఈ జన్మలో అంత సంస్కారం కలిగింది ఆయనకి. ధరణీ సక్త చేతన, ఆ ధరణీదేవి మీద తప్ప ఇంకెవ్వరి మీద ఆయనకి ప్రేమ లేదు. ఆయన చాలా గొప్పవాడు, ఆయనకి సంతానం లేదు, అయినా ఇంకో పెళ్లి చేసుకోమని పెద్దలు చెప్పినా చేసుకోలేదు. అలాంటి వాడు భూలోకంలో చాలా అరుదుగా ఉంటారు అని పెద్దలు పొగిడారట. ఎక్కడ? దేవలోకంలో. పైగా పొగిడిన వాళ్ళలో నారదుడు కూడా ఉన్నాడు. నారదుడు నీ గురించి పదే పదే ప్రశంసిస్తూ ఉంటే విని ఆహా ఈ గొప్పవాడు ఎలా ఉంటాడో చూద్దామని వచ్చాను. నిజంగా నేను చూడగానే పెద్దలు ఎలా పొగిడారో ఆ లక్షణాలన్నీ నీలో ఉన్నాయని అర్థమయ్యింది. మహారాజా నువ్వు ధన్యుడివి, భూలోకంలో ఒక మంచివాడిని ఇంకో మంచివాడు కూడా పొగడ్డం. ఒకడు గొప్పవాడైతే రెండోడు పొగుడతాడు. మీరు చూడండి ఎక్కడైనా ఒకవాడు ఈయన భక్తుడు అంటే నేను అంతకంటే భక్తుడు అని పక్కవాడు అంటాడు. ఆయన భక్తుడు అంటే ఆ పక్కవాడికి మండుతూ ఉంటుంది. ఇప్పుడు మాకు పెద్ద సమస్య తెలుసా? ఒక శిష్యుడు గొప్పవాడని నేను పొరపాటున మెసేజ్ పెడితే రెండోవాడు ఇంత కష్టపడి గురువుగారికి సేవ చేస్తే నన్ను పొగడలేదు ఆడే పొగిడాడంట. పొగడకపోతేనే గురువుగారికి తెలియదు అని గౌరవం. పైకి 10 సార్లు నీ పేరు ఉచ్చరించాలా? అదొక అమాయకత్వం. సహజంగా ఎందుకో తెలియదు కానీ ఎంత గొప్పవాళ్ల మధ్యలో అయినా సరే ఈ రవ్వంత ఈర్ష వస్తూ ఉంటుంది, అదొక అసూయ ఏర్పడుతుంది. కానీ ఈ మహారాజు గురించి భూలోకంలో కాదు దేవలోకంలో కూడా పొగుడుతున్నట్టండి. కారణం నీ గుణములే. అనగా ఎన్ని గుణములుంటే ఏమయ్యండి? సంతానం లేకపోతే ఉపయోగం ఏముందది? సంపద ఉన్నది, కీర్తి ఉన్నది, అధికారం ఉన్నది, పరమ పతివ్రత సుందరీమణి అయిన భార్య ఉన్నది, నన్ను తండ్రిలా ప్రేమించే తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడిగో భార్య ఉంది, కానీ ఒక్కడు కూడా వారసుడు లేడు. ఈ చింత నన్ను పట్టి పీడిస్తోంది. దీనివల్ల మరణం పొందితే ఈ సంతానం కోసం మళ్ళీ ఏ అపవిత్ర జన్మ ఎత్తవలసి వస్తుంది. అనగా నీకు అంత తేలికగా సంతాన యోగం లేదు, అయినా దేవ సంకల్పం వల్ల నీకు ఒక మంచి మాట చెబుతా విను. నువ్వు ఒక యజ్ఞం చెయ్యి. ఆ యజ్ఞం కోసం భూమిని బంగారపు నాగలితో నువ్వే స్వయంగా దున్ను. అప్పుడు నీకు ఒక ఆడపిల్ల దొరుకుతుంది. ఈ ఆడపిల్ల రావడంతో నీ జాతకం మారిపోతుంది, నీకు మహత్తర ఖ్యాతి వస్తుంది అన్నాడు బృహస్పతి. అయితే ఆ స్థలం కూడా మీరే చూపించండి అన్నట. అప్పుడు ఆయన నారాయణపురంలో చంద్రగిరికి వెళ్ళే తోట, ఇప్పుడు మనం శ్రీనివాస మంగాపురం అంటాం కదా, అక్కడ శ్రీనివాస మంగాపురం దగ్గర ఓ స్థలం చూపించి ఇక్కడ యజ్ఞం చేయి, ఇక్కడే నాగలితో భూమి దున్ను అన్నాడు బృహస్పతి. ఈయన భార్యతో కలిసి అక్కడికి వెళ్ళి ఒక శుభముహూర్తంలో ఒక పవిత్ర స్థలంలో బంగారు నాగలి పెట్టి దానికి మంచి బలమైన ఎడ్లు కట్టి దున్నడం మొదలెట్టాడు. ఈ బంగారు నాగలికి 2 ఎడ్లు కట్టాడు. ఆ 2 ఎడ్లు ఎలా ఉన్నాయో తెలుసా? ఒకటి సత్యం, ఒకటి ధర్మంలో ఉన్నాయట. అటువంటి ఎడ్లు అటవి. ఆ ఎడ్లు నాగలి ఈడుస్తున్నాయి. హఠాత్తుగా నాగలి భూమిలో తోట గుచ్చుకుపోయి కదలలేదు. యజ్ఞార్థం శోధయామాస భువం ఆరణి తీరత. యజ్ఞం కోసం పవిత్ర స్థలంలో నాగలితో దున్నుతున్న ఈయనకి ఒక సమస్య వచ్చిందనమాట. ఈ నాగలి తనంత తాను కదిలి వెళ్ళాలిగా, ఎడ్లు లాగుతున్నాయి, నాగలి చకచక వెళ్ళిపోవాలి. ఓ చోట నాగలి మొన దేనికో గుచ్చుకొని కదలకుండా స్ట్రక్ అయిపోయింది, ఆగిపోయింది. ఈ నాగలికి ఏదో తగిలింది అనుకున్నాడు ఆయన. వెంటనే భటుల్ని పిలిచాడు, ఈ నాగలి పైకి తీసి ఇక్కడ తవ్వండి అన్నట్ట. తవ్వితే అడుగున ఓ బంగారపు పెట్టి కనపడింది, పూర్తిగా బంగారపు పెట్టి. ఆ పెట్టి మూత తీశాడు ఆయన. లోపల ఎర్రని తామర పువ్వులు ఉన్నాయి, అన్ని తామర పువ్వులే. ఆ తామర పువ్వులు ఏదో ఒక పరుపులో పరిచారు ఎవరో. ఆ తామర పువ్వుల మధ్యలో పడుకుని ఉన్నదట ఒక బాలిక. పద్మశయ్యా గత రమ్య సర్వలక్షణ లక్షిత, తామర పువ్వుల పరుపు మీద సకల శుభలక్షణములతో కూడిన పరమ సుందరీమణి అయిన బాలిక పడుకుని ఉంది. ఇక ఆ బాలిక ఉన్నది ఎర్ర తామర పువ్వు లాంటి రంగులో మెరిసిపోతోంది. ఆవిడ అరికాల్లో తామర పువ్వు, శంఖము, చక్రము, ధనుస్సు వంటి శుభచిహ్నాలు ఉన్నాయి. అవతారం ఎత్తినటువంటి వాళ్ళ అరికాళ్లలో తామర పువ్వు, శంఖం, చక్రం ఇటువంటి లక్షణాలు ఉంటాయి. అరికాళ్ళు చూడండి ఎవరికైనా, అందులో శంఖం చక్రం కనబడ్డాయంటే వాళ్ళు విష్ణు స్వరూపాలు మగవాళ్ళు, ఆడవాళ్ళు అయితే లక్ష్మీ స్వరూపాలు, పొగుళ్ళు ఉంటే మానవులు. ఆ తల్లి అంత అద్భుతంగా ఉందన్నమాట. సర్వలక్షణాలు ఉన్నాయి అందులో. శంఖం లాంటి కంఠం, చక్కని చేతులు, అరిచేతులు కూడా కోమలంగా మెరిసిపోతున్నాయి. ఆవిడ శరీరం నుంచి తామర పువ్వుల వాసన వస్తోంది, అందుకే పద్మిని జాతి స్త్రీ అంటారు. స్త్రీల శరీరం నుంచి పద్మం వంటి వాసన వస్తే వాటిని పద్మిని జాతి స్త్రీలు అంటారు, ఉత్తమ స్త్రీలు అనమాట. స్త్రీలలో కొంతమంది స్త్రీల దగ్గర అటువంటి సువాసన రావడం నేను చూశానండి, అందుకని చెప్తున్నాను. ఇదేం అసత్యం కూడా కాదు, పురాణాలు ఏం వేళాపాడంగా చెప్పలేదు. నేను ఒకప్పుడు ప్రయాగలో చూశాను, బదరీలో చూశాను. ప్రయాగలో యమునా గంగా సంగమంలో 1998లో మేము స్నానానికి వెళ్ళాం. అప్పుడు మా పెద్ద పాప బుల్లి పాప, ఇంకా రెండో పాప పుట్టలే. ఆ స్నానం చేస్తుంటే ఒక ఆవిడ సంకల్పం చెప్పమని దగ్గరకు వచ్చింది. ఆవిడ శరీరం నుంచి అద్భుతమైన పద్మవాసన, మళ్ళీ తామర పువ్వుల్లో కూడా దివ్య పద్మాలు ఉంటాయి, సౌగంధిక పుష్పాలు అంటారు వాటిని. బదరీ దగ్గర గంధమాదన పర్వతం మీద ఉన్న సరస్సులో ఉన్న తామర పువ్వుల వాసన వంటి వాసన వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది, ఆవిడ చేతులు అన్నీ కూడా అచ్చం తామర పువ్వులో ఎర్రగా ఉన్నాయన్నమాట. అటువంటి వాళ్ళు ఉంటారు, అంత కోమలంగా ఉంటారు. అందుకే ఆవిడ చూడగానే ఎవరో దేవతా స్త్రీ నా అదృష్టవశాత్తు దర్శనమిచ్చి నా చేత సంకల్పం చెప్పించుకుంటోంది, ఈవిడ మామూలు స్త్రీ కాదు, దేవస్త్రీయే, నన్ను అనుగ్రహించడానికి నా చేత సంకల్పం చెప్పించుకుని స్నానం చేస్తోందని భావించి మనస్సులోనే రెండు చేతులు జోడించి నమస్కరించాను. సంకల్పం చెప్పించుకుని నా చేతిలో ఉంగరం పెట్టి మాయమైపోయింది ఆవిడ. చాలా కాలం ఉంగరం ఉండే, తర్వాత అది కరిగించేసి వేరే ఉంగరం చేయించేసాను. తిరిగి పొరపాటున ఎవరో దాన్ని కింద పారేశారు. ఆ కింద పారేసాక కింద పారేసిన ఈ ఉంగరాలని కరిగించాలని శాస్త్రం కనుక కరిగించాం. చాలా కాలం ఉండేది ఆ ఉంగరం. అలాంటి వాళ్ళు ఉన్నారు, బదరీ దగ్గర ఎక్కువ కనపడతారు. కాకపోతే మన ఉపాసనా శక్తి బాగుండాలి, లేకపోతే ఎక్కడికెళ్ళినా ఒకటి వెళ్ళడం, ఇడ్లీ తెచ్చుకోవడం, పరిగెత్తడం, తినడం, పడుకోవడం. యాత్రలకు వెళ్ళినా ఇంటికి నుంచి ఏముంటుంది కొంతమందికి? కారణం, నీలో నేను దేవతలను చూడాలి, దేవస్త్రీలను చూడాలి, భగవంతుడిని చూడాలని ఒక పట్టుదల ఉండాలి. పట్టుదలతో తిరగాలి క్షేత్రాల్లో. కాశీలో తిరిగామంటే తిరగడం కాదు, శివ నాకు ఏదో ఒక రూపంలో దర్శనం ఇవ్వవా, లేక హరి నాకు దర్శనం ఇవ్వవా అని ఆ క్షేత్రాల్లో భక్తితో తిరగాలి, ఓపికగా తిరగాలి. దర్శనమిచ్చేదాకా మొండిగా తిరగాలి, ఏదో ఒకనాడు భగవంతుడు దర్శనమిస్తాడు. వారి వారి సుకృతాలను బట్టి, వారి తపశ్శక్తిని బట్టి కొందరికి ఈ జన్మలో, లేదా కొంతమందికి ఏదో ఒక జన్మలో అయినా భగవద్ దర్శనం అవుతుంది, దేవతల దర్శనం అవుతుంది. ఇప్పుడు ఈ తల్లి అలాంటి పద్మవాసనతో పద్మగంధి అయి పుట్టిందనమాట. వాళ్ళ పద్మగంధి లేక పద్మిని అంటారు. ఇక ఆయన ఆనందపడిపోయాడు, రెండు చేతులతో ఆ పిల్లని ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఆమెకు పద్మిని లేక పద్మావతి రెండు పేర్లు ఉన్నాయి. సంస్కృతంలో వ్యాసుల వారు స్కాంద పురాణాలు చెప్పారు, పద్మిని చ పద్మావతి చ, రెండు పేర్లు పెట్టాడు. అందుకే కొందరు పద్మిని, కొందరు పద్మావతి అంటారు. పద్మము నుంచి పుట్టి పద్మవర్ణంలో పద్మగంధంతో ఉన్నవాడు పద్మావతి అని పిలువబడింది. ఈ పద్మావతీదేవి వచ్చిన వేళా విశేషం, ఆవిడ ఇంటికి వచ్చింది, ఆవిడ పెంచారు, ఏడాది తిరగకుండా ఆకాశరాజు గారి భార్య గర్భవతి అయింది. అందుకే గొడ్డొచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అన్నారు. ఈ బిడ్డ రాగానే గర్భం ధరించింది. గ్రహేషు సుషువే పుత్రం మేషస్థే చ దివాకరే చకార నామధేయంచ వసుదానః ఇతి స్వయం. మంచి నక్షత్రంలో గ్రహాలు శుభస్థితిలో ఉండగా సూర్యుడు మేషరాశిలో ప్రవేశించగా, అంటే అది మేషమానం, తమిళుల యొక్క మానం సౌరమానం ప్రకారం మేష మాసం, మేషరాశిలో సూర్యుడు ప్రవేశించాడు, గ్రహాలు నక్షత్రాలు శుభస్థితిలో ఉన్నాయి. అటువంటి వేళ ఆకాశరాజుకి ధరణీదేవికి ఒక కొడుకు పుట్టాడు, బంగారపు రంగులో పుట్టేట్టు వాడు. వాడు కూడా మంచి అందంగానే ఉన్నాడు. అందుకనే స్వయంగా ఆకాశరాజు ఆ బిడ్డకి వసుదానుడు అని పేరు పెట్టాడు. సువర్ణస్వరూపుడు, బంగారాన్ని దానం చేసేవాడు అని అర్థాలు వచ్చేలా పేరు పెట్టాడు. ఇంకేముంది, కూతురు కొడుకు ఇద్దరిని పెంచుకుంటూ ముచ్చటగా గడిపారు. ఇంతకీ పద్మావతి ఎవరు అప్పుడే చెప్పడు, తర్వాత చెబుతారు. ఈ కథల్లోని గొప్పతనం అదే, ఎక్కడికక్కడ బ్రేకులు లేవు. ఇక్కడ పద్మావతి పెరిగి పెద్దదైంది ఆకాశరాజు దగ్గర, అంటే కింద కొండ కింద ప్రాంతం అంతా నారాయణపురం, తిరుపతి అంతా ఆ రోజుల్లో నారాయణపురం అనే పిలువబడేది. చిత్తూరు దగ్గర వరకు ఒకటే కోట ఆ రోజులో మహాసామ్రాజ్యం. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కపిలతీర్థం కింద ప్రాంతం నుంచి మొదలుపెట్టి ఆ ప్రాంతం వరకు ఉన్న మహాసామ్రాజ్యం అంతా నారాయణపురం అని పిలువబడేది. పై ప్రాంతం అంతా వెంకటాద్రి పర్వత శ్రేణులుగా పిలువబడేవి. కింద పద్మావతి పెరుగుతోంది, పైన శ్రీనివాసుడు ఒకడమాలిక దగ్గర హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇలా ఉండగా ఒకనాడు ఒకడమాలిక ప్రొద్దుటే కృష్ణనామస్మరణం చేసి ప్రత్యక్షంగా ఉన్న కృష్ణుడికి కాకుండా విగ్రహ రూపంలో ఉన్న కృష్ణుడికి వెన్నపూస పెట్టి ఆ వెన్నపూసని శ్రీనివాసుడి చేతిలో పెట్టింది. నైవేద్యం పెట్టకుండా కృష్ణుడికి తినకూడదు నాయన అనేది. పైగా అసలు భగవంతుడిని గుర్తించలేంగా మనం, మీ ఇంటికి భగవంతుడే గురువు రూపంలో వచ్చినా సరే దేవుడికి నైవేద్యం పెట్టాలంటారట, అదే మాయ అంటే. ఆ మాయ వల్ల ఆవిడ కృష్ణుడికి నివేదన చేసి ఆ వెన్నపూస ఇంటికి పెడితే ఇంత తింటున్నాడు. ఇంతలో పెద్ద ఘంకారం వినపడింది. ఈ మధ్యకాలంలో వెంకటాద్రి మీదకి కొన్ని ఏనుగులు మకాం పెట్టాయి. ఆ ఏనుగుల్లో ఒక ఏనుగు ఆడ ఏనుగు, ఆడ ఏనుగైనా అది క్రూరత్వంగా ప్రకాశించేది, అంటే క్రూరత్వం ప్రదర్శించేది, ఆశ్రమాలను నేలమట్టం చేసేసేది, చెట్లు పీకేసేది, గందరగోళం సృష్టించేది. ఒక్క ఒకుళమాలిక ఆశ్రమం జోలికి మాత్రం వచ్చేది కాదు, కానీ తక్కిన మహర్షుల యొక్క ఆశ్రమాలన్నీ ధ్వంసం చేస్తూ ఉంటే వాళ్ళు ఎప్పటికప్పుడు కట్టుకునేవారట. ఆశ్రమాలు పాడు చేసి, చెట్లు పాడు చేసి, అరటి పండు తినే తప్ప మనుషులు జోలికి వచ్చేది కదటండు ఆ ఏనుగు. ఆ ఏనుగు ఘంకరించి వచ్చి ఆశ్రమాల మీద పడింది. దాంతో శ్రీనివాస శ్రీనివాస మా ఆశ్రమాలన్నీ పాడైపోతున్నాయి అని ఆశ్రమవాసులు అరిచారు. శ్రీనివాసుడు రావడం రావడమే కోదండంతో బాణాలతో కొండ మీదకి రావడం వల్ల ఆయన దగ్గర బాణాలు ఉన్నాయి కనుక బాణాలతో ఏనుగుని శిక్షిస్తాడనే ఉద్దేశంతో వాళ్ళంతా ఆయన్ని శరణు కోరారట. అందువల్ల ఆయన ఇదిగో ఓడకుడు ఓడకుడు భయపడకండి భయపడకండి అని అభయం ఇచ్చి తక్కన కోదండం చేతబట్టి ఓ బాణం పుచ్చుకొని ఏనుగు వెంటబడ్డాడు. ఈ ఏనుగుకే తిరిగి బాణం ఎక్కుపెట్టి వేయబోతూ ఉంటే అది హడిలిపోయి పారిపోయింది. ఈయన వెంటబడ్డాడు, దాన్ని తరుముకుంటూ కింద దాకా వచ్చేశాడు నారాయణపురం దాకా. సరిగ్గా ఆ సమయంలో పద్మావతీదేవి ఈ నారాయణపురం దగ్గర ఉన్న ఒక వనంలోకి వచ్చి విహరించడం మొదలుపెట్టింది. అక్కడ మంచి అద్భుతమైనటువంటిది ఒక ఉద్యానం ఉన్నది. ఆ రోజుల్లో మహారాజులు తమ కోసమని ఒక తోట ఏర్పాటు చేసుకునేవారు. ఆ తోటల్లో గులాబీ చెట్లు, సంపంగి మొక్కలు, మల్లె తీగలు ఇలాంటి పుష్పాలతో పాటుగా, పుష్పాలు ఇచ్చేటటువంటి తీగలు మొక్కలతో పాటుగా మామిడి చెట్లు వంటి మంచి ఫలవృక్షాలు కూడా ఉండేవి. నేలంత చక్కని పచ్చిక బయళ్లతో మిసమిసలాడిపోయేవి, అంటే లాన్ అన్నమాట. ఆ మధ్యలో వీళ్ళు తిరుగుతూ మధ్య మధ్యలో పువ్వులు కోసేవారు. జలక్రీడలాడడానికి చెరువులు ఉండేవి, చెరువులో జలక్రీడలాడేవారు. మళ్ళీ బయటకు వచ్చి మంచి బట్టలు కట్టుకునేవారు, ఆడుకునేవారు, క్రీడించేవారు. ఒక రోజంతా ఆడుకునేవారట సరదాగా. మధ్యలో భోజనాలు కూడా తెచ్చుకునేవారు. అలా ఆడుకోవడానికి పద్మావతీదేవి వచ్చింది. ఆ సమయానికి ఏనుగును తరుముకుంటూ శ్రీనివాసుడు అక్కడికి వచ్చాడు. కొంత దూరం వచ్చాక ఏనుగు మీదకి దగ్గరికి వచ్చి బాణం వేయబోతూ ఉంటే ఘంకరిస్తూ చిన్న ఏనుగు పిల్లలు వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి పొదుగు దగ్గర పాలు తాగుతూ ఇలా చూసింది, మా అమ్మ దగ్గర పాలు తాగుతున్నారు కొట్టక శ్రీనివాస అన్నట్టుగా. స్వామివారు చిరునవ్వు నవ్వాడు. ఏనుగు కూడా తొండం ఎత్తి ఆయన నెత్తి మీద పెట్టింది, కిరీటం పెట్టినట్టుగా. కేవలం అదొక కల్పిత మాయ, ఆయన మాయ. ఆ మాయ లేకపోతే ఏనుగు రాదు, ఏనుగు వెంట ఈయన పడడు, పడకపోతే పద్మావతి కనపడదు, పద్మావతి కనపడకపోతే శ్రీనివాస కళ్యాణం జరగదు. ఇన్ని గొడవలు ఉన్నాయి దాని వెనక. ఇవి భగవల్లీలలు అంటారు. ఆ ఏనుగు అలానగానే చిరునవ్వు నవ్వి ప్రేమగా నిమిరాడు. నిమిరి ఇక వెనక్కి మరలే సమయానికి అక్కడ ఉన్నటువంటి ఉద్యానంలోంచి కిలకిల శబ్దాలు, కలకల శబ్దాలు వచ్చాయి. ఓహో అని వచ్చాడు ఆయన. ఆ తోటలోకి అడుగు పెట్టాడు. ఆ సమయంలో అప్పుడే పిచ్చికారి గొట్టాలు ఉంటాయి కదా, అటువంటి గొట్టల్లో రకరకాల రంగులు పూసుకుని ఆడవాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటున్నారట కిలకిల్లాడుతూ. దానికి వసంతోత్సవం అని పేరు. పూర్వం చక్కగా మహారాజుల పిల్లలు తమ చెలికత్తెలతో అక్కడికి వచ్చి వసంతోత్సవం జరుపుకునేవారు. వసంత ఋతువులో చైత్ర వైశాఖ మాసాల్లో ఈ పిచ్చికారి గొట్టాల్లో రంగులు పూసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకునేవారు. ఆ రంగులు కూడా ఒరిజినల్ రంగులు ఉండవు, ఇప్పుడు వచ్చే కెమికల్స్ కావు. కెమికల్స్ అయితే కళ్ళుపోతాయి, ముఖాలన్నీ పాడైపోతాయి. చక్కని పసుపు, కుంకుమ మొదలైనవి చల్లుకుంటూ మధ్య మధ్యలో వెన్న పూసు కూడా అందులో పెట్టి కొట్టుకునేవారట. ఈ వెన్న వచ్చి నొట్లో పెడుకుని అని నాకునేవారు. దాంతో ఆడుకునే వాళ్ళకి బలం వచ్చే. కొంతమంది పాయసం కూడా ఇంతంత రంధ్రాలు చేసిన గొట్టాల్లో వచ్చి పాయసం కొట్టేవారట. అసలు పాయసం కొట్టినప్పుడు మనం వెళ్ళామంటే ఈ ఎంత బాగుంటుందో, ఉపన్యాసం అవగానే పాయసం కొడితే ఎంత బాగుందనిపిస్తుంది కదా, ఆయాసం అంతా తొలగిపోతుంది. చక్కెర పొంగలి, పాయసం ఇలాంటివి కొట్టుకోవాలి తప్ప ఈ దిక్కుమాల రంగులలో పెద్ద ఉపయోగం ఉంది. కానీ ఇలాంటివి వసంతోత్సవం జరుగుతున్న సమయంలో శ్రీనివాసుడు చూశాడు పద్మావతిని. వెంటనే ఒక పొదలో నక్కి కూర్చున్నట్ట. స్వామివారు దొంగ, వెన్న దొంగ. చక్కగా ఒక పొదలో కూర్చొని చూస్తూ ఉండగా ఆడవాళ్ళు పాటలు పాడుకుంటున్నారన్నమాట. వసంత ఋతువే హాయి, వసంతగానమే హాయి హాయి అని పాడుకుంటున్నారు. ఒకళ్ళ మీద ఒకటి చల్లుకుంటున్నారు. ఇలా చల్లుకుంటూ ఉంటే హఠాత్తుగా పద్మావతి దేవి చెలికత్తెల మీద పిచ్చికారి గొట్టంతో రంగులు చల్లింది. వాళ్ళంతా పొదల్లో దాక్కోవడం మొదలెట్టారు. పొదల్లో దాక్కుంటున్న సమయంలో ఓ పొదలో శ్రీనివాసుడు ఉంటే అక్కడికి వచ్చి ఆ చిక్కావు దొంగ అని అమాంతంగా చేయిలాగి మొహం మీద గొట్టంతో ఈ నీళ్లు చల్లింది, రంగు నీళ్లు. ఆయన ముఖమంతా రంగు అయిపోయింది. కళ్ళల్లోకి కాస్త పసుపు కుంకర నీళ్లు వెళ్ళాయి. దాంతో ఆయనకి తిక్కరేగింది. ఆవిడ చేతిలో గొట్టం లాక్కుని ఆవిడ ముఖం మీద కసాపేసా పోసేశాడు నీళ్లు. నిర్ఘాంతపోయి పద్మావతి వండిపోయింది, స్వామివారు అలా వండిపోయాట. ఈ ముఖం మీద పడిన కుంకుమ పసుపు నీళ్లు ఇలా తుడుచుకుంటూ ఆయన్నే చూస్తూ ఉండిపోయింది పద్మావతి. పద్మావతినే చూస్తూ స్వామివారు వండిపోయారు. ఈలోపు చెలికత్తెలంతా అక్కడికి వచ్చి వాళ్ళు కూడా ఈ జంటను చూసి ఏమనలేక నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఎవ్వరూ మాట్లాడటం లేదు, అంత మౌనమేట అక్కడ. ఒక్క క్షణకాలం పద్మావతి ఆశ్చర్యపోయి ఎవడి ఇతడు, కంతోవాపి వసంతోవా, ఇతడు మన్మధుడా లేక వసంతుడా లేక నలకూబరుడా మణిగ్రీవుడా అది ఇది కాకపోతే ఇంద్రుడా, మరెవరు? ఇతని కళ్ళు చూస్తే అలాంటి దేవతల వలె కనపడడం లేదు. దేవతలకి రెప్పపాటు ఉండదు, ఇతనికి రెప్పపాటు జరుగుతున్నది. అంటే ఇతను మానవుడే అయి ఉంటాడు. ఎందుకంటే మానవాకారంలో ఉన్నప్పుడు శ్రీనివాసుడు గారు మనలాగే రెప్పపాటు వేసుకున్నాడులేండి. అందుకని బహుశ ఇతడు మానవుడు అయి ఉంటాడు. కానీ మానవ లోకంలో ఇంత సుందరుడు ఉంటాడా అనుకున్నది. ఈయన కూడా ఆవిడకే చూసి, ఈమెవరు? దివి నుండి భూమికి దిగి వచ్చిన ఏ సుందరీమణి అప్సరస అని ఆయన అనుకున్నట్ట. అనుకునేలోపు చెలికత్తులు వచ్చేసారు. అక్కడ వచ్చి, ఎవడవు నువ్వు? మా చెలికత్తె తిరుగుతున్నటువంటి ఉద్యానంలోకి వస్తావా? నీకు తెలియదా ఇది ఆకాశరాజు గారి ఉద్యానం, ఇందులోకి పురుషులకి ప్రవేశం లేదు. ఎవరైనా పురుషులు ఇందులోకి అడుగు పెట్టారంటే అటువంటి వాళ్ళని తక్షణం శిక్షించమని మా రాజు చెప్పాడు. ఎవడవు నువ్వు అంటే, ఆయన, నేను అల్లదిగో కొండ మీద ఉంటాను, అక్కడ ఒక ఆశ్రమంలో ఉంటాను, ఆశ్రమవాసిని అన్నాడు. ఆశ్రమవాసివా? ఆశ్రమవాసులకి మర్యాదలు ఏం తెలుస్తాయి? అంతఃపుర మర్యాదలు. అందుకే ఇక్కడికి అడుగు పెట్టావు. హో, మర్యాదగా అన్నారు వాళ్ళు. అందులో కొంతమంది చెలికత్తెలు కొంచెం రౌడీ చెలికత్తెలు కూడా ఉన్నారు. లేండి, ఎప్పుడు కూడా ఇలాంటి రాజకుమార్తెల దగ్గర కొంచెం బలంగా ఉండేటటువంటి ఆడవాళ్ళని కూడా పెడతారు, అవసరమైతే భగవాన్ని తన్ని రక్షించడానికి వీరుగా. అటువంటి ఆవిడ ఒక ఆవిడ చెయ్యొచ్చుకు రెక్కొచ్చుకు లాగేసిందిట. పాపం శ్రీనివాసుడు బతుకలు అయిపోయింది వరకు అన్నారు. అమ్మవారి కోసం ఆ మాత్రం పడాలండి, కన్యామణి కావాలంటే రెక్క పట్టుకొని ఈడుస్తూ ఉంటే కూడా తట్టుకోవాలి, మరి తప్పదు. అప్పుడు ఆయన, కన్యాముడులారా, ఎవరి సుందరిమణి? పాత జంఘోరువుల్ పల్లవ కాహళ కరిక రంబుల భంగ పరచిమించు కటి మధ్య కుచ యుగ్మ గౌరవంబులు చక్ర మృగప కందుకములను హసించు. నేను ఇటువంటి సుందరీమణిని పుట్టాక చూడలేదు, అంటే ఈ అవతారం ఎత్తాక చూడలేదు. ఈమె పాదములు సుకుమారంగా పద్మాల్లా ఉన్నాయి, పిక్కలు మహోత్సాహం కలిగిస్తున్నాయి, ఇక ఊరువులు అరటిబోదల్లో ఉన్నాయి, ఈమె చేతులు చక్కని ఏనుగు తొండల్లో ఉన్నాయి. గుండ్రంగా ఉండి ఈ ప్రాంతం అంతా భుజాల దగ్గర ఏనుగు తొండ నున్నగా ఉన్నట్టుగా మృదువుగా కనపడుతున్నాయి. సన్నగా ఉన్న నడుము ఉందా లేదా అనిపిస్తోంది. వక్షస్థలం చక్రవాక పక్షుల్ని అపహసిస్తోంది. ముఖం చంద్రబింబాన్ని మించి ఉంది. ఎవరీమే అనగా, ఓహో ఇంకాసేపు ఉంటే ఊరు పేరు గోత్రం అడగడంతో పాటు పెళ్లి సంబంధానికి కూడా ప్రయత్నించేటట్టు ఉన్నావు, చాలు చాలు అని వెంటనే రాళ్ళు రువ్వారు. పటాపట రాళ్లతో కొట్టారని ఉంది చూడండి వీరు వెంకటాచల మహాత్ములు. పాపం చెలికత్తెలు కదా, వాళ్ళ బాధ వాళ్ళది. మా అమ్మాయిని ఏ మగవాడు అల్లరి పెడుతున్నాడేమో, మా చెలికత్తెని రక్షించుకోవాలని ఇంతంత రాళ్ళు రువ్వారు. ఆ రాళ్లల్లో కొన్ని రాళ్ళు నుదుటికి తగిలి గాయమై నెత్తురు కూడా కారింది. చివరికి నెత్తురు చిందించాడు శ్రీనివాసుడు పాపం. ఇలా కొట్టి పలికిరిట్లని రాచపట్టి ఇందుండగా వరుడ నీకెంత భయము లేక వచ్చితివిప్పుడా వల్ల పొమ్ము పొమ్మని తరుమ వచ్చినా. రాజకన్య యువరాణి గారు పరమసుందరీమణి ఇక్కడ ఉండగా రావడమే కాక మాటలు కలుపుతావా, వరుస కలుపుతావా, పేరు గోత్రం అడుగుతావా, చీ పో, ఇంత నిర్భయంగా ఇక్కడ తిరుగుతున్నావు, జాగ్రత్త. మా మహారాజు గారికి తెలిసిందంటే నిన్ను బంధించి ముందు చెరసాలలో వేస్తాడు, ఆ తరువాత విచారణ జరుపుతాడు. వెనక ముందు విచారించకుండా నీకు విచారం కలిగేలాగా తీవ్ర శిక్ష విధిస్తాడు, అది ఉరిశిక్ష కూడా అవ్వచ్చు, పో అని గట్టిగా కొట్టారు. అప్పటికీ పద్మావతి, అయ్యో అయ్యో ఆయన ఎందుకు అలా కొడతారో, సుకుమారుడే అన్నా సరే నువ్వురుకోవా, నీకు తెలియదు ఆడపిల్లలు అంతే, కాస్త ఎవడన్నా కనపడితే చాలు, అందంగా కనపడితే చాలు, వాడు మంచివాడు అనుకుంటారు, బుట్టలో పడిపోతారు అని బుట్టలతో రాళ్లతో కొట్టేశారు పాపం. ఆ దెబ్బలు తిన్నాడు ఆయన. రాళ్ళు కుప్పలు తిప్పలుగా వేశారన్నారండి. అంటే ఏంటో తెలుసా, ఒకటి రెండు కాదు, గంపలు గంపలు రాళ్ళు విసిరేశారట. మనమేమో నవరత్నాలు వేస్తున్నాం ఆయన హుండీలో, వీళ్ళేమో రాళ్ళు విసిరారు. ఆ దెబ్బలు తిని ముఖం పక్కకి తిప్పుకున్నాడు ఆయన. పద్మావతిని తీసుకుని చెలికత్తెలు వెళ్ళిపోయారు. ఇప్పుడు శ్రీకాంతుడు మారు మాట్లాడకుండా వెనక్కి వచ్చి వకుళమాలిక దగ్గరకు వచ్చి గుడిసెలో జింక చర్మాలు పరిచి దాని మీద పడుకోబెట్టేదిట వాళ్ళమ్మ. ఆ జింక చర్మాల మీద పట్టపగలే పడుకున్నాడు ఆయన. ఇంచుమించుగా రెండో మూడో అవుతున్న సమయంలో భోజనం మానేసి పడుకున్నాడు చింతాక్రాంతుడే. ఈయనలా వచ్చి దెబ్బలు తిని పడుకుంటే ఈయనకి శరీరానికి దెబ్బలు తగిలాయి కానీ అక్కడ పద్మావతికి మనస్సుకి దెబ్బలు తగిలాయి. అది మానసిక గాయం, ఇది శారీరక గాయం. శరీర గాయానికి మందు వేస్తే మానుతుందిట, మనస్సుకైన గాయం మానదు. ఎవరాయన అనుకుంటూ బలాత్కారంగా చెలికత్తి ఈడ్చుకుపోతుంటే ఇంటికి వెళ్ళింది. ఆ పూట ఆవిడకి అన్నం సహిస్తే ఒట్టు, ఎవరో తెలియదు, పేరైనా అడగలేదు, కనీసం ఊరైనా అడగలేదు. అయ్యో ఎవరో అని అడగచ్చుగా, ఈ చెలికత్తెలకి బుద్ధి జ్ఞానం లేదు, అతడు ఎవడో తెలుసుకునేనా పంపించారు కాదు. కొండ మీద ఉన్నానన్నాడు, కొండ మీద ఆశ్రమాలు తప్ప ఏమీ లేవు, ఆశ్రమాల్లో నిజంగా ఇతడు ఉన్నాడా లేడా అని పాపం బెంగపెట్టుకుందిట. నిజంగానండి, పూర్వకాలపు కవులు చాలా గొప్పవాడని చెప్పాను కదా, అందులో ఆత్రేయ ఒకడు చాలా గొప్పవాడు. ఆత్రేయ ఈ శ్రీనివాసుడికి పద్మావతికి మనస్సులో పరస్పరం కలిగిన విరహవేదనంతా ఇద్దరికీ మంచి పాటగానే రాశాడు. శ్లోకములు చదవడమే కాక ఆ శ్లోకముల అర్థం బాగా తెలుసుకుని దాన్ని స్వచ్ఛమైన భాషలో రాయడం కూడా ఒక గొప్ప కళ కదా మరి. ఆయన ఎవరో తానెవరో నా మానస చోరుడు, ఎవరో ఎవరో తానెవరో వలరాజా కలువలరాజా కాడే కన్నుల కగుపడినాడే. ఎంత చక్కని భావం అండి, ఎవడాయన నా మనస్సుని దొంగిలించిన దొంగ ఎవడు, ఇంతవరకు బాగానే ఉంది మానస సూర్యుడు ఎవరు అనుకోవడం సహజం. కానీ వలరాజా, వలరాజు అంటే మన్మధుడు, కలువలరాజా, ఈ వలకి ముందు కలు చేరిస్తే కలువలరాజా, కలువలకి రాజు చంద్రుడు. ఈయన మన్మధుడా చంద్రుడా? కాడే కన్నుల కగుపడినాడే కాదు కాదు, మన్మధుడు కనపడ్డం ఎందుకంటే అవయవాలు లేవు, ఈయన కనబడ్డాడు. చంద్రుడి కిందకి రాడు కాబట్టి కళ్ళకు కనబడ్డాడు కాబట్టి ఇతను మానవరాజు అయి ఉంటాడు. ఎవరు ఆయన? ఊరైనా అడగలేదు, పేరైనా అడగలేదు, గోత్రం అడగలేదు. అయ్యో ఇప్పుడు అతన్ని చూస్తే హృదయం పరవశిస్తున్నది, ప్రేమలో పడింది. ప్రేమించిన వాడు ఎవడో తెలియకుండా అయిపోయింది నా బతుకు.